డేనియల్. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దానిని ముట్టడించాడు. మరియు యెహోవా యూదా రాజైన యెహోయాకీమును దేవుని మందిరపు పాత్రలలో కొన్నింటిని అతని చేతికి అప్పగించాడు. మరియు అతను వాటిని షీనార్ దేశానికి తన దేవుని మందిరానికి తీసుకువచ్చి తన దేవుని ఖజానాలో పాత్రలను ఉంచాడు. అప్పుడు రాజు తన ప్రధాన నపుంసకుడైన అష్పెనజును, ఇస్రాయేలు ప్రజలలో కొందరిని, రాజకుటుంబంలోని మరియు ప్రభువుల నుండి మచ్చలేని మంచి రూపాన్ని మరియు అన్ని జ్ఞానాలలో నైపుణ్యం కలిగిన యువకులను తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజు రాజభవనంలో నిలబడటానికి మరియు వారికి కల్దీయుల సాహిత్యం మరియు భాష నేర్పడానికి సమర్థుడు. వీరిలో యూదా గోత్రానికి చెందిన దానియేలు, హనన్యా, మిషాయేలు మరియు అజర్యా ఉన్నారు. రాజు ఆహారంతో గాని ద్రాక్షారసంతో గాని తనను తాను అపవిత్రం చేసుకోనని డేనియల్ నిర్ణయించుకున్నాడు. కావున తనను అపవిత్రం చేసుకోకుండా ఉండేందుకు అనుమతించమని నపుంసకుల అధిపతిని కోరాడు. ఈ నలుగురు యౌవనుల విషయానికొస్తే, దేవుడు వారికి అన్ని సాహిత్యం మరియు జ్ఞానంలో అభ్యాసాన్ని మరియు నైపుణ్యాన్ని ఇచ్చాడు మరియు డేనియల్ అన్ని దర్శనాలు మరియు కలలలో అవగాహన కలిగి ఉన్నాడు. నెబుచాడ్నెజార్ యొక్క డ్రీమ్ ఆఫ్ స్టాచర్. ఇప్పుడు నెబుకద్నెజరు తనకు గుర్తులేని కల వచ్చింది. కాబట్టి అతను తన కల ఏమిటో చెప్పడానికి మరియు దానిని అర్థం చేసుకోవడానికి తన జ్ఞానులను పిలిచాడు. జ్యోతిష్యులు రాజుకు సమాధానమిచ్చారు, రాజు కోరినది చేయగల వ్యక్తి భూమిపై లేడు. ఏ రాజు ఎంత గొప్పవాడు మరియు శక్తిమంతుడైనా ఏ మంత్రగాడిని లేదా మంత్రగాడిని లేదా జ్యోతిష్కుడిని ఇలా అడగలేదు. రాజు అడిగేది కూడా అంతే కష్టం. దేవతలు తప్ప మరెవరూ దానిని రాజుకు వెల్లడించలేరు మరియు వారు మనుషుల మధ్య నివసించరు. ఇది రాజుకు చాలా కోపం మరియు కోపం తెప్పించింది. అతను బాబిలోన్లోని జ్ఞానులందరినీ ఉరితీయమని ఆదేశించాడు. జ్ఞానులకు మరణశిక్ష విధించాలని డిక్రీ జారీ చేయబడింది మరియు వారిని చంపడానికి డేనియల్ మరియు అతని స్నేహితులను వెతకడానికి మనుషులను పంపారు. కాని డేనియల్ అతనితో వివేకంతో మరియు యుక్తితో మాట్లాడాడు. అతను రాజు అధికారిని, రాజు ఇంత కఠినమైన శాసనం ఎందుకు జారీ చేశాడు, ఆరియోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. ఆ సమయంలో డేనియల్ రాజు వద్దకు వెళ్లి అతనికి కల అర్థమయ్యేలా సమయం కావాలని అడిగాడు. మరుసటి రోజు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపడానికి రాజు నియమించిన అరియోకు వద్దకు వెళ్లి అతనితో ఇలా అన్నాడు, బాబిలోన్లోని జ్ఞానులను చంపవద్దు, నన్ను రాజు వద్దకు తీసుకెళ్ళండి, అతని కోసం నేను అతని కలను అర్థం చేసుకుంటాను. కల. రాజు డేనియల్ని అడిగాడు, నా కలలో నేను చూసిన దాన్ని నాకు చెప్పగలవా మరియు దానిని అర్థం చేసుకోగలవా? డేనియల్ ఇలా సమాధానమిచ్చాడు, ఏ జ్ఞాని, మంత్రగాడు, మాంత్రికుడు లేదా దైవజ్ఞుడు అతను అడిగిన రహస్యాన్ని రాజుకు వివరించలేడు. కాని రహస్యాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఓ రాజా, నీవు చూశావు, అక్కడ నీ ముందు ఒక పెద్ద విగ్రహం నిలబడి ఉంది, ఒక అపారమైన మిరుమిట్లు గొలిపే విగ్రహం, ప్రదర్శనలో అద్భుతం. విగ్రహం యొక్క తల స్వచ్ఛమైన బంగారంతో, దాని ఛాతీ మరియు చేతులు వెండితో, దాని బొడ్డు మరియు తొడలు కంచుతో, దాని కాళ్ళు ఇనుముతో, దాని పాదాలు కొంత భాగం ఇనుముతో మరియు కొంతవరకు కాల్చిన మట్టితో తయారు చేయబడ్డాయి. మీరు చూస్తుండగానే ఒక రాయి కత్తిరించబడింది, కాని మానవ చేతులతో కాదు. అది ఇనుము మరియు మట్టితో విగ్రహాన్ని పాదాలకు కొట్టి వాటిని పగులగొట్టింది. అప్పుడు ఇనుము, మట్టి, కంచు, వెండి మరియు బంగారం ఒకే సమయంలో ముక్కలుగా చేసి వేసవిలో నూర్పిడి నేలపై ఉన్న పొట్టులా మారింది. గాలి వాటిని వదలకుండా కొట్టుకుపోయింది. అయితే ఆ విగ్రహాన్ని ఢీకున్న శిల పెద్ద పర్వతంగా మారి భూమి అంతా నిండిపోయింది. వివరణ. ఓ రాజా, నీవు రాజుల రాజువి. పరలోకపు దేవుడు మీకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, మహిమను ఇచ్చాడు. మీ చేతుల్లో మానవజాతిని, అడవి జంతువులను మరియు ఆకాశ పక్షులను ఉంచాడు. వారు ఎక్కడ నివసించినా ఆయన నిన్ను వారందరికీ అధిపతిగా చేశాడు. ఆ బంగారపు అధిపతివి నువ్వే. నీ తర్వాత నీకంటే హీనమైన మరో రాజ్యం ఉదయిస్తుంది. తరువాత కంచుతో కూడిన 3వ రాజ్యం మొత్తం భూమిని పరిపాలిస్తుంది. చివరగా ఇనుము వలె బలమైన 4వ రాజ్యం ఉంటుంది, ఎందుకంటే ఇనుము ప్రతిదీ విచ్ఛిన్నం చేస్తుంది మరియు పగులుగొడుతుంది, మరియు ఇనుము వస్తువులను ముక్కలు చేసినట్లుగా అది మిగతావాటిని నలిపివేస్తుంది మరియు విచ్ఛిన్నం చేస్తుంది. పాదాలు మరియు కాలివేళ్లు కొంతవరకు కాల్చిన మట్టితో మరియు కొంత భాగం ఇనుముతో ఉన్నాయని మీరు చూసినట్లే ఇది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది. మీరు ఇనుమును మట్టితో కలిపి చూసినట్లుగా దానిలో కొంత ఇనుము బలం ఉంటుంది. కాలివేళ్లు పాక్షికంగా ఇనుము మరియు పాక్షికంగా మట్టి ఉన్నందున ఈ రాజ్యం పాక్షికంగా బలంగా మరియు పాక్షికంగా పెళుసుగా ఉంటుంది. మరియు కాల్చిన మట్టితో ఇనుము కలపబడిందని మీరు చూసినట్లుగా ప్రజలు మిశ్రమంగా ఉంటారు మరియు మట్టితో ఇనుము కలపడం కంటే ఎక్కువ ఐక్యంగా ఉండరు. ఆ రాజుల కాలంలో పరలోకపు దేవుడు ఎన్నటికీ నాశనం చేయని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అది మరొక ప్రజలకు వదిలివేయబడదు. అది ఆ రాజ్యాలన్నింటినీ నలిపివేస్తుంది మరియు వాటిని అంతం చేస్తుంది, కాని అది స్వయంగా సహిస్తుంది ఎప్పటికీ. ఈ విధంగా బంగారు తల బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది, వెండి ఛాతి మీడ్స్ మరియు పర్షియన్ల సామ్రాజ్యాన్ని సూచిస్తుంది, కాంస్య బొడ్డు శక్తివంతమైన గ్రీకు దేశాన్ని సూచిస్తుంది, మరియు ఇనుము మరియు మట్టి యొక్క కాళ్ళు మరియు కాళ్ళు రోమన్ సామ్రాజ్యాన్ని సూచిస్తాయి. మానవ చేతులతో చేయని రాక్ మెస్సీయా, దేవుని కుమారుడు మరియు భూమిపై అతని రాజ్యం, అతని చర్చి. బంగారం చిత్రం. రాజు నెబుకద్నెజరు 90 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో బంగారు బొమ్మను చేసి బాబిలోన్ ప్రావిన్స్లోని దూరా మైదానంలో నెలకొల్పాడు. ఆ తర్వాత సత్రాప్లు, ప్రిఫెక్ట్లు, గవర్నర్లు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు మరియు ఇతర ప్రాంతీయ అధికారులందరినీ తాను ఏర్పాటు చేసిన ప్రతిమను ప్రతిష్ఠించడానికి రావాలని పిలిపించాడు. కింద పడి పూజించని వ్యక్తి వెంటనే మండుతున్న కొలిమిలో పడవేయబడతాడని ఆయన పేర్కొన్నారు. అయితే షడ్రక్, మేషాక్ మరియు అబేద్నెగో నిరాకరించారు. నెబుచాడ్నెజరు ఆవేశంతో కోపోద్రిక్తుడైనప్పటికీ బంగారు ప్రతిమను ఆరాధించడానికి వారికి మరో అవకాశం ఇచ్చాడు. మమ్మల్ని మండుతున్న కొలిమిలో పడవేస్తే మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగలడు మరియు రాజా, ఆయన మమ్మల్ని మీ చేతిలో నుండి రక్షించగలడు అని వారు మళ్లీ నిరాకరించారు. అతను మరింత కోపంగా ఉన్నాడు. వారి పట్ల అతని వైఖరి మారిపోయింది మరియు వారిని అగ్నిలో పడవేయమని ఆదేశించాడు. అప్పుడు రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యంతో దూకి తన సలహాదారులను ఇలా అడిగాడు, మేము కట్టివేసి అగ్నిలో పడేసిన ముగ్గురు మనుషులు కాదా? 4 మనుషులు అగ్నిలో బంధించబడకుండా మరియు క్షేమంగా తిరుగుతున్నట్లు నేను చూస్తున్నాను, మరియు 4వవాడు దేవతల కుమారుని వలె కనిపిస్తాడు. నెబుకద్నెజరు, అత్యున్నతమైన దేవుని సేవకులైన షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగో బయటికి రండి. ఇక్కడికి రా. అగ్నివారి శరీరాలకు హాని కలిగించలేదని, వారి తల వెంట్రుకలు పాడలేదని వారు చూశారు. వారి వస్త్రాలు కాలిపోలేదు మరియు వాటిపై అగ్నివాసన లేదు. అప్పుడు నెబుకద్నెజరు తన దూతను పంపి తన సేవకులను రక్షించిన షడ్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి స్తోత్రం అన్నాడు. చెట్టు కల. నాకు ఒక కల వచ్చింది. అది నన్ను భయపెట్టింది. నా మంచం మీద పడుకున్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి. నేను చూశాను, నా ముందు భూమి మధ్యలో ఒక చెట్టు నిలబడి ఉంది. దాని ఎత్తు అపారమైనది. చెట్టు పెద్దదిగా మరియు బలంగా పెరిగింది మరియు దాని పైభాగం ఆకాశాన్ని తాకింది. అది భూమి చివరి వరకు కనిపించింది. నాకు ముందు ఒక దూత, పవిత్రుడు, పరలోకం నుండి దిగివచ్చాడు. అతను పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, చెట్టును నరికి దాని కొమ్మలను కత్తిరించండి, దాని ఆకులను తీసివేసి దాని ఫలాలను వెదజల్లండి. దాని క్రింద నుండి జంతువులు మరియు దాని కొమ్మల నుండి పక్షులు పారిపోనివ్వండి. కాని ఇనుము మరియు కంచుతో బంధించబడిన స్టంప్ మరియు దాని వేర్లు భూమిలో, పొలంలోని గడ్డిలో ఉండనివ్వండి. అతను ఆకాశ మంచుతో తడిసిపోనివ్వండి మరియు భూమిలోని మొక్కల మధ్య జంతువులతో జీవించనివ్వండి. అతని మనస్సు మనిషి యొక్క మనస్సు నుండి మార్చబడనివ్వండి మరియు అతనికి జంతువు యొక్క మనస్సు ఇవ్వనివ్వండి. డేనియల్ కొంతకాలం చాలా కలవరపడ్డాడు మరియు అతని ఆలోచనలు అతన్ని భయపెట్టాయి. కాబట్టి రాజు బెల్టెషాజరు, దానియేలు అని కూడా పిలుస్తారు, కల లేదా దాని అర్థం మిమ్మల్ని అప్రమత్తం చేయనివ్వవద్దు అని చెప్పాడు. వివరణ. రాజా, నువ్వే ఆ చెట్టువి. నా ప్రభువైన రాజుకు వ్యతిరేకంగా సర్వోన్నతుడు జారీ చేసిన శాసనమిది. మీరు ప్రజల నుండి దూరంగా వెళ్లగొట్టబడతారు మరియు అడవి జంతువులతో కలిసి జీవిస్తారు. మీరు పశువుల వలె గడ్డి తింటారు మరియు స్వర్గపు మంచుతో తడిసిపోతారు. సర్వోన్నతుడు మనుష్యుల రాజ్యాలపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని మరియు అతను కోరుకున్న వారికి వాటిని ఇచ్చేవరకు 7 కాలాలు మీకోసం గడిచిపోతాయి. చెట్టు యొక్క మొద్దును దాని వేళ్లతో విడిచిపెట్టమని ఆజ్ఞ అంటే స్వర్గం పాలించిందని మీరు అంగీకరించినప్పుడు మీ రాజ్యం మీకు పునరుద్ధరించబడుతుంది. కాబట్టి ఓ రాజు, నా సలహాను అంగీకరించడానికి సంతోషించండి. సరైనది చేయడం ద్వారా మీ పాపాలను మరియు అణచివేతకు గురైన వారి పట్ల దయతో మీ దుష్టత్వాన్ని త్యజించండి. అప్పుడు మీ శ్రేయస్సు కొనసాగుతుంది. అతను తనను తాను తగ్గించుకోలేదు లేదా తన పాపాలను త్యజించలేదు. 12 నెలల తర్వాత రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తున్నప్పుడు, నా శక్తితో మరియు నా మహిమ యొక్క కీర్తి కోసం నేను రాజనివాసంగా నిర్మించిన గొప్ప బాబిలోనిది కాదా? ఆ మాటలు అతని పెదవులపై ఇప్పటికీ ఉన్నాయి. నెబుకద్నెజార్, రాజా, ఇది నీకోసం నిర్ణయించబడినది. నీ రాజ్యం మీ నుండి తీసివేయబడింది. నెబుచాద్నెజార్ గురించి చెప్పబడినది వెంటనే నెరవేరింది. అతను అక్కడి నుండి తరిమివేయబడ్డాడు. ప్రజలు మరియు పశువులు వంటి గడ్డి తిన్నారు. అతని శరీరం డేగ యొక్క ఈకలు వలె మరియు అతని గోర్లు పక్షి పంజాలు వలె పెరిగే వరకు స్వర్గం యొక్క మంచుతో తడిసిపోయింది. ఆ సమయం 7 సంవత్సరాలు ముగింపులో నేను, నెబుచాద్నెజార్, స్వర్గం వైపు నా కళ్లను పెంచాను మరియు నా తెలివి పునరుద్ధరించబడింది. అప్పుడు నేను సర్వోన్నతుడిని స్తుతించాను. శాశ్వతంగా జీవించేవాడిని నేను గౌరవించి మహిమపరిచాను. అదే సమయంలో నా తెలివిని పునరుద్ధరించారు. నా రాజ్యం యొక్క కీర్తి కోసం నా గౌరవం మరియు వైభవం నాకు తిరిగి వచ్చాయి. నా సలహాదారులు మరియు ప్రభువులు నన్ను వెతకారు మరియు నేను నా సింహాసనానికి పునరుద్ధరించబడ్డాను మరియు మునుపటి కంటే గొప్పవాడిని అయ్యాను. ఇప్పుడు నేను, నెబుకద్నెజార్, పరలోక రాజును స్తుతిస్తాను మరియు ఘనపరుస్తాను, ఎందుకంటే ఆయన చేసేదంతా సరైనది మరియు అతని మార్గాలన్నీ న్యాయమైనవి. మరియు అహంకారంతో నడిచేవారిని అతను వినయం చేయగలడు. దేనియల్ 4. గోడపై మానవ చేతిరాత. బెల్చజర్ ఇప్పుడు రాజు తన 1000 మంది పెద్దలకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో ద్రాక్షారసం తాగాడు. వారు యెరూషలేములోని దేవుని మందిరం నుండి తీసిన బంగారు గిన్నెలను తీసుకువచ్చారు మరియు రాజు మరియు అతని పెద్దలు, అతని భార్యలు మరియు అతని ఉంపుడుగత్తెలు వాటిని తాగారు. వారు ద్రాక్షారసాన్ని తాగుతూ బంగారం మరియు వెండి, కంచు, ఇనుము, చెక్క మరియు రాతి దేవతలను స్తుతించారు. అకస్మాత్తుగా ఒక మానవ చేతి వేళ్లు కనిపించాయి మరియు రాజభవనంలోని దీపస్తంభం దగ్గర గోడ ప్లాస్టర్పై రాశాయి. రాజు చేతిని రాస్తూనే చూశాడు. అతని ముఖం పాలిపోయింది మరియు అతను చాలా భయపడ్డాడు. అతని మోకాలు ఒకదానికొకటి కొట్టబడ్డాయి మరియు అతని కాళ్లు దారితీశాయి. మంత్రముగ్ధులను, జ్యోతిష్కులను మరియు దైవజ్ఞులను రప్పించమని రాజు పిలిచి బాబిలోన్లోని ఈ జ్ఞానులతో చెప్పాడు. వారు ఆ రచనను చదవలేకపోయారు లేదా రాజుకు దాని అర్థం ఏమిటో చెప్పలేరు. కాబట్టి బెల్షస్సరు రాజు మరింత భయపడ్డాడు మరియు అతని ముఖం మరింత పాలిపోయింది. అతని ప్రభువులు అయోమయంలో పడ్డారు. దేనియల్ను రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు, మీరు వివరణలు ఇవ్వగలరు మరియు కష్టమైన సమస్యలను పరిష్కరించగలరని నేను విన్నాను. ఓ రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజార్కు సార్వభౌమాధికారాన్ని, గొప్పతనాన్ని, మహిమను, వైభవాన్ని ఇచ్చాడు. అతను అతనికి ఇచ్చిన ఉన్నత స్థానం కారణంగా అన్ని ప్రజలు మరియు దేశాల ప్రజలు మరియు అన్ని భాషల పురుషులు అతనికి భయపడి భయపడ్డారు. కాని అతని హృదయం అహంకారంతో మరియు గర్వంతో కఠినంగా మారినప్పుడు అతను తన రాజసింహాసనం నుండి తొలగించబడ్డాడు మరియు అతని కీర్తిని తొలగించాడు. అతను ప్రజల నుండి దూరంగా తరిమివేయబడ్డాడు మరియు జంతువు యొక్క మనస్సు ఇవ్వబడ్డాడు. అతను అడవి గాడిదలతో నివసించాడు మరియు పశువుల వంటి గడ్డిని తిన్నాడు. మరియు సర్వోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యాలపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని మరియు అతను కోరుకున్న వారిని వారిపై ఉంచుతాడని అతను అంగీకరించే వరకు అతని శరీరం ఆకాశపు మంచుతో తడిసిపోయింది. అయితే అతని కుమారుడా బెల్షస్సరు, ఇదంతా నీకు తెలిసినా నిన్ను నీవు తగ్గించుకోలేదు. నీ ప్రాణాన్ని, నీ మార్గాలన్నిటినీ తన చేతిలో పట్టుకున్న దేవుణ్ణి నువ్వు గౌరవించలేదు. అందుచేత శాసనం వ్రాసిన చేతిని పంపాడు. దేవుడు నీ పరిపాలనా దినాలను లెక్కించి దానిని అంతం చేశాడు. బి, నిన్ను త్రాసులో తూకం వేసి నీరసంగా దొరికిపోయావు. మరియు సి, నీ రాజ్యాన్ని విభజించి మాదీయులకు అప్పగించారు. మరియు పర్షియన్లు, ఆ రాత్రే బాబిలోనియన్ల రాజు బెల్షస్సరు చంపబడ్డాడు మరియు మాదీయుడైన డారియస్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. డేనియల్ సింహాల గుహలోకి నటించాడు. రాజ్యమంతటా పరిపాలించడానికి డారియస్ 120 మంది సత్రప్లను, ప్రావిన్షియల్ గవర్నర్లను నియమించాడు. వారిలో 3 నిర్వాహకులు ఉన్నారు. వారిలో ఒకరు డేనియల్. రాజుకు నష్టం కలగకుండా రాజ్యాధికారులు వారికి జవాబుదారీగా నియమించబడ్డారు. ఇప్పుడు డేనియల్ తన అసాధారణమైన లక్షణాల ద్వారా పరిపాలకులు మరియు సట్రాప్లలో తనను తాను గుర్తించుకున్నాడు. రాజు అతనిని మొత్తం రాజ్యంపై నియమించాలని అనుకున్నాడు. రాజా, నిన్ను తప్ప రాబోయే 30 రోజులలో ఎవరైనా దేవుణ్ణి లేదా మనిషిని ప్రార్థిస్తే వారిని సింహాల గుహలోకి విసిరివేయమని ఒక శాసనం జారీ చేయవలసిందిగా ఇతర సత్రప్లు రాజును అభ్యర్థించారు. మాదీయులు మరియు పర్షియన్ల చట్టాల ప్రకారం రాజు ఆ ఉత్తర్వును జారీ చేసి దానిని మార్చలేని విధంగా వ్రాతపూర్వకంగా ఉంచాడు. డిక్రీ ప్రచురించబడిందని డేనియల్ తెలుసుకున్నప్పుడు అతను జెరూసలేం వైపు కిటికీలు తెరుచుకున్న తన మేడమీద గదికి వెళ్లాడు. రోజుకు 3 సార్లు మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేస్తూ గతంలో చేసినట్లుగా తన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థించాడు. రాజాధిపతులు రాజుతో ఇలా అన్నారు, యూదా నుండి చెరలో ఉన్నవాళ్లలో ఒకడైన దానియేలు, ఓ రాజా, నిన్ను గాని నువ్వు వ్రాసిన శాసనాన్ని గాని పట్టించుకోడు. ఇప్పటికీ రోజుకు 3 సార్లు నమాజు చేస్తాడు. ఇది విన్న రాజు చాలా బాధపడ్డాడు. అతను డేనియల్ను రక్షించాలని నిశ్చయించుకున్నాడు మరియు అతనిని రక్షించడానికి సూర్యాస్తమయం వరకు అన్ని ప్రయత్నాలు చేశాడు. తెల్లవారుజామున మొదటి వెలుగులో రాజు లేచి సింహాల గుహకు వేగంగా వెళ్లాడు. అతను గుహ దగ్గరికి వచ్చినప్పుడు అతను వేదనతో కూడిన స్వరంతో దానియేలును పిలిచాడు. దానియేలు, సజీవమైన దేవుని సేవకుడు, మీరు నిరంతరం సేవించే మీ దేవుడు సింహాల నుండి నిన్ను రక్షించగలిగాడా? దానికి డేనియల్, రాజా, శాశ్వతంగా జీవించు. నా దేవుడు తన దూతను పంపాడు. అతను సింహాల నోళ్లు మూయించాడు. వారు నన్ను బాధపెట్టలేదు ఎందుకంటే నేను అతని దృష్టికి నిర్దోషిగా కనిపించాను. అలాగే రాజా, నీ ముందు నేనెప్పుడూ తప్పు చేయలేదు. 4 జంతువులు డేనియల్ కల రాత్రి నా దృష్టిలో నేను చూశాను. నా ముందు ఆకాశంలోని 4 గాలులు గొప్ప సముద్రాన్ని కదిలించాయి. 4 గొప్ప జంతువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి భిన్నంగా సముద్రం నుండి పైకి వచ్చాయి. మొదటిది సింహంలా ఉంది. దానికి డేగ రెక్కలు ఉన్నాయి. దాని రెక్కలు తెగిపోయి అది మనిషిలా 2 అడుగుల మీద నిలబడేటట్లు నేలమీద నుండి పైకి లేపబడి మనిషి హృదయం దానికి ఇచ్చేదాకా నేను చూశాను. మరియు నా ముందు 2వ మృగం ఉంది. అది ఎలుగుబంటిలా ఉంది. దాని ఒక వైపున అది పైకి లేపబడింది మరియు దాని నోటిలో దాని దంతాల మధ్య 3 పక్కటెముకలు ఉన్నాయి. లేచి మాంసాహారం తినండి అని చెప్పబడింది. ఆ తర్వాత నేను చూశాను, అక్కడ నా ముందు 1 మృగం ఉంది. అది చిరుతపులిలా ఉంది మరియు దాని వెనుక అది ఒక పక్షి వంటి 4 రెక్కలను కలిగి ఉంది. ఈ మృగానికి 4 తలలు ఉన్నాయి మరియు అది పాలించే అధికారం ఇవ్వబడింది. ఆ తరువాత రాత్రి నా దృష్టిలో నేను చూశాను. నా ముందు 4వ బీస్ భయంకరమైన మరియు భయపెట్టే మరియు చాలా శక్తివంతమైనది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. అది దాని బాధితులను నలిపి మృంగివేసింది మరియు మిగిలి ఉన్నదంతా కాళ్ల క్రింద తొక్కింది. ఇది ఒకప్పటి క్రూరమృగాలన్నిటికంటే భిన్నమైనది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. అప్పుడు నా ముందు 1 కొమ్ము, ఒక చిన్నది, అది వారి మధ్యకు వచ్చింది మరియు దాని ముందు 1 కొమ్ములలో 3 వేరు చేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనుష్యుని కళ్లవంటి కళ్ళు, గొప్పగా మాట్లాడే నోరు ఉన్నాయి. నేను చూస్తున్నప్పుడు సింహాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు పురాతన కాలం శాశ్వతమైన దేవుడు తన సీటును తీసుకున్నాడు. అతని దుస్తులు మంచులా తెల్లగా ఉన్నాయి. అతని తల వెంట్రుకలు ఉన్నిలా తెల్లగా ఉన్నాయి. అతని సింహాసనం అగ్నితో మండుతోంది. దాని చక్రాలన్నీ మండుతున్నాయి. అతని ముందు నుండి అగ్ని నది ప్రవహిస్తోంది. అతనికి 1000కు 1000 మంది హాజరయ్యారు. 10,000 సార్లు 10,000 మంది అతని ముందు నిలబడ్డారు. కోర్టులో కూర్చొని పుస్తకాలు తెరిచారు. అక్కడ నా ముందు మనుష్యకుమారుని వంటి ఒకడు ఆకాశమేఘాలతో వస్తున్నాడు. అతను ఏన్షియంట్ ఆఫ్ డేస్ వద్దకు వెళ్లి అతని సమక్షంలోకి తీసుకువెళ్లబడ్డాడు. అతనికి అధికారం, కీర్తి మరియు సార్వభౌమాధికారం ఇవ్వబడింది. అన్ని ప్రజలు, దేశాలు మరియు అన్ని భాషల పురుషులు ఆయనను ఆరాధించారు. అతని ఆధిక్యత శాశ్వతమైన ఆధిపత్యం, అది అంతరించిపోదు మరియు అతని రాజ్యం ఎన్నటికీ నాశనం చేయబడదు. వివరణ: నాలుగు గొప్ప జంతువులు భూమి నుండి లేచివచ్చే నాలుగు రాజ్యాలు. కాని సర్వోన్నతుడైన పరిశుద్ధులు రాజ్యాన్ని స్వీకరిస్తారు మరియు దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటారు. అవును, ఎప్పటికీ మరియు ఎప్పటికీ. అప్పుడు నేను నాలుగవ మృగం యొక్క నిజమైన అర్థం తెలుసుకోవాలనుకున్నాను. ఇది అన్నిటికంటే భిన్నమైనది మరియు అత్యంత భయంకరమైనది. దాని ఇనుప పళ్ళు మరియు కంచుగోళ్లతో దాని బాధితులను నలిపివేసి, మృంగివేసి, మిగిలి ఉన్నదానిని పాదాల క్రింద తొక్కే జంతువు. నేను దాని తలపై ఉన్న 10 కొమ్ముల గురించి మరియు పైకి వచ్చిన మరొక కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. వాటిలో 3 పడిపోయాయి. ఇతరుల కంటే గంభీరంగా కనిపించే మరియు గొప్పగా మాట్లాడే కళ్ళు మరియు నోరు కలిగి ఉన్న కొమ్ము. నేను చూస్తుండగానే ఈ కొమ్ము సాధువులపై యుద్ధం చేసి వారిని ఓడించింది. పురాతన కాలం నాటివాడు వచ్చి సర్వోన్నతుడైన సాధువులకు అనుకూలంగా తీర్పు చెప్పే వరకు మరియు వారు రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే సమయం వచ్చే వరకు. నాల్గవ మృగం భూమిపై కనిపించే నాల్గవ రాజ్యం. అది మిగతా అన్ని రాజ్యాల కంటే భిన్నంగా ఉండి భూమిని అంతటినీ మృంగివేస్తుంది, దాన్ని తొక్కేసి నలిపేస్తుంది. 10 కొమ్ములు అంటే ఈ రాజ్యం నుండి వచ్చే 10 మంది రాజులు. వారి తరువాత మరొక రాజు ఉద్భవిస్తాడు. మునుపటి వాటికి భిన్నంగా అతడు 3 రాజులను లొంగదీసుకుంటాడు. అతను సర్వోన్నతుడికి వ్యతిరేకంగా మాట్లాడతాడు మరియు అతని పరిశుద్ధులను అణచివేస్తాడు మరియు నిర్ణయించిన సమయాలను మరియు చట్టాలను మార్చడానికి ప్రయత్నిస్తాడు. పరిశుద్ధులు ఒక కాలానికి మరియు అర్ధకాలానికి అతనికి అప్పగించబడతారు. కాని కోర్టు కూర్చుంటుంది మరియు అతని శక్తి తీసివేయబడుతుంది మరియు శాశ్వతంగా నాశనం చేయబడుతుంది. అప్పుడు మొత్తం స్వర్గం క్రింద ఉన్న రాజ్యాల సార్వభౌమాధికారం, అధికారం మరియు గొప్పతనం సర్వోన్నత వ్యక్తులైన సాధువులకు అప్పగించబడతాయి. అతని రాజ్యం శాశ్వతమైన రాజ్యం. పాలకులందరూ ఆయనను ఆరాధిస్తారు మరియు లోబడతారు. డానియల్ విజన్ ఆఫ్ ఏరాన్. నేను పైకి చూశాను. అక్కడ నా ముందు 2 కొమ్ములతో ఒక పొట్టేలు ఉంది. కాలువ పక్కన నిలబడి కొమ్ములు పొడవుగా ఉన్నాయి. కొమ్ములలో ఒకటి మరొకదానికంటే పొడవుగా ఉంది, కాని తరువాత పెరిగింది. అతను పడమర మరియు ఉత్తరం మరియు దక్షిణం వైపు దూసుకుపోతున్నప్పుడు నేను ఆ పొట్టేలును చూశాను. ఏ జంతువు కూడా అతనికి వ్యతిరేకంగా నిలబడలేదు మరియు అతని శక్తి నుండి ఎవరూ రక్షించలేదు. తన ఇష్టం వచ్చినట్లు చేసి గొప్పవాడయ్యాడు. నేను దీని గురించి ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా తన కళ్ల మధ్య ప్రముఖమైన కొమ్ముతో ఉన్న ఒక మేక పడమటి నుండి వచ్చింది. భూమిని తాకకుండా మొత్తం భూమిని దాటింది. అతను కాలువ పక్కన నిలబడి నేను చూసిన 2 కొమ్ముల పొట్టేలు వైపుకు వచ్చి చాలా కోపంతో అతనిపై విరుచుకుపడ్డాడు. అతను ఆ పొట్టేలుపై ఆవేశంగా దాడి చేయడం, పొట్టేలును కొట్టడం మరియు అతని 2 కొమ్ములను పగులగొట్టడం నేను చూశాను. ఆ పొట్టేలు అతనికి ఎదురుగా నిలబడలేకపోయింది. మేక అతనిని నేలమీద పడవేసి అతనిపై తొక్కింది మరియు అతని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు. మేక చాలా గొప్పది, కాని దాని శక్తి యొక్క ఎత్తులో దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది మరియు దాని స్థానంలో 4 ప్రముఖ కొమ్ములు స్వర్గం యొక్క 4 గాలుల వైపు పెరిగాయి. వాటిలో ఒకదాని నుండి మరొక కొమ్ము వచ్చింది. అది చిన్నదిగా ప్రారంభమైంది, కాని దక్షిణం మరియు తూర్పు వైపు మరియు అందమైన భూమి వైపు అధికారంలో పెరిగింది. అది స్వర్గం యొక్క అతిధేయను చేరుకునే వరకు పెరిగింది మరియు అది కొన్ని నక్షత్రాల హోస్టును భూమిపైకి విసిరి వాటిని తొక్కింది. ఇది ఆతిథ్య యువరాజు వలె గొప్పగా ఉండేలా ఏర్పాటు చేయబడింది. అది అతని నుండి రోజువారీ బలిని తీసివేసింది మరియు అతని పరిశుద్ధ స్థలం తక్కువ చేయబడింది. తిరుగుబాటు కారణంగా ఆతిథ్య, సాధువుల మరియు రోజువారీ త్యాగం దానికి ఇవ్వబడింది. దర్శనం నెరవేరడానికి, రోజువారీ బలి గురించిన దర్శనం, నాశనానికి కారణమయ్యే తిరుగుబాటు మరియు అభయారణ్యం మరియు కాళ్ల క్రింద తొక్కబడే అతిథి లొంగిపోవడానికి ఎంత సమయం పడుతుంది? అతను నాతో ఇలా అన్నాడు, ఇది సాయంత్రం మరియు ఉదయం 2300 పడుతుంది. అప్పుడు అభయారణ్యం తిరిగి ప్రతిష్ఠించబడుతుంది. అతను ఇలా అన్నాడు, ఉగ్రత సమయంలో ఏమి జరుగుతుందో నేను మీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే దర్శనం అంత్యకాలానికి సంబంధించినది. మీరు చూసిన 2 కొమ్ముల పొట్టేలు మీడియా మరియు పర్షియా రాజులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందమైన మేక గ్రీస్ రాజు మరియు అతని కళ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము మొదటి రాజు. విరిగిపోయిన దాని స్థానంలో వచ్చిన నాలుగు కొమ్ములు అతని దేశం నుండి ఉద్భవించే నాలుగు రాజ్యాలను సూచిస్తాయి, కాని అదే శక్తి కలిగి ఉండవు. దృఢమైన ముఖం కుతంత్రాలలో నిష్ణాతుడైన రాజు లేస్తాడు. అతను చాలా బలవంతుడు అవుతాడు, కాని తన స్వంత శక్తితో కాదు. అతను ఆశ్చర్యకరమైన వినాశనాన్ని కలిగిస్తాడు మరియు అతను చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అతను బలవంతులను మరియు పవిత్ర ప్రజలను నాశనం చేస్తాడు. మోసం వృద్ధి చెందుతుంది మరియు అతను తనను తాను ఉన్నతంగా భావిస్తాడు. వారు సురక్షితంగా భావించినప్పుడు అతను చాలామందిని నాశనం చేస్తాడు మరియు యువరాజుల యువకుడికి వ్యతిరేకంగా తన వైఖరిని తీసుకుంటాడు. అయినప్పటికీ అతను నాశనం చేస్తాడు, కాని మానవ శక్తితో కాదు. సాయంత్రాలు మరియు ఉదయాల దృష్టి నీకు ఇవ్వబడినది నిజమే, అయితే దర్శనానికి ముద్ర వేయండి, ఎందుకంటే ఇది సుదూర భవిష్యత్తుకు సంబంధించినది. డేనియల్ ప్రార్థన. డేనియల్, యెరూషలేము నాశనము 70 సంవత్సరాలు కొనసాగుతుందని యిర్మీయా ప్రవక్తకు ప్రభువు ఇచ్చిన మాట ప్రకారం లేఖనాల నుండి అర్థం చేసుకున్నాడు. కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థనలో మరియు విన్నపంలో, ఉపవాసంలో, గోనెపట్టలో మరియు బూడిదలో అతనిని వేడుకున్నాను. ప్రభువు మన మీదికి విపత్తు తీసుకురావడానికి వెనుకాడలేదు, ఎందుకంటే మన దేవుడైన యెహోవా తాను చేసే ప్రతి పనిలో నీతిమంతుడు. అయినా మేము అతనికి విధేయత చూపలేదు. ఇప్పుడు మా దేవా, నీ సేవకుని ప్రార్థనలు మరియు విన్నపాలను ఆలకించు. నీ నిమిత్తము ఓ ప్రభూ, నీ నిర్జన మందిరాన్ని దయతో చూడు. దేవా, వినుము మరియు వినుము. నీ కన్నులు తెరచి నీ పేరుగల పట్టణము నిర్జనమైపోవుట చూడుము. మేము నీతిమంతులమైనందున మేము మీ నుండి అభ్యర్థనలు చేయము, కాని మీ గొప్ప దయ కారణంగా. ఓ ప్రభూ, వినండి. ఓ ప్రభూ, క్షమించు. ఓ ప్రభూ, వినండి మరియు పనిచేయండి. నీ నిమిత్తము నా దేవా, ఆలస్యం చేయకు, ఎందుకంటే నీ నగరం మరియు నీ ప్రజలు నీ పేరును కలిగి ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మరియు ప్రార్థిస్తున్నప్పుడు నా పాపాన్ని మరియు నా ప్రజలైన ఇస్రాయేలీయుల పాపాన్ని ఒప్పుకుంటూ మరియు అతని పవిత్ర కొండ కోసం నా దేవుడైన యెహోవాకు నా అభ్యర్థనను చేస్తున్నాను. నేను ప్రార్థనలో ఉండగానే నేను మునుపటి దర్శనంలో చూసిన వ్యక్తి గాబ్రియేల్ సాయంత్రం బలి సమయం గురించి వేగంగా విమానంలో నా దగ్గరకు వచ్చారు. అతను నాకు ఉపదేశించి, దానియేల్, నేను ఇప్పుడు నీకు అంతర్దృష్టిని మరియు అవగాహనను ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రజలకు మరియు మీ పవిత్ర నగరానికి అపరాధాన్ని పూర్తి చేయడానికి, పాపాన్ని అంతం చేయడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వతమైన నీతిని తీసుకురావడానికి 70 సెవెన్స్ నిర్ణయించబడ్డాయి. యెరూషలేమును పునరుద్ధరించి పునర్నిర్మించమని ఉత్తర్వు జారీ చేయబడినప్పటి నుండి అభిషిక్తుడు పాలకుడు వచ్చే వరకు 7/7/62 ఉంటాయి. ఇది వీధులు మరియు కందకంతో పునర్నిర్మించబడుతుంది, కాని కష్ట సమయాల్లో 62/7 తరువాత అభిషిక్తుడు కత్తిరించబడతాడు మరియు ఏమీ ఉండదు. రాబోయే పాలకుని ప్రజలు నగరాన్ని, పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది, యుద్ధం చివరి వరకు కొనసాగుతుంది మరియు నిర్జనాలు నిర్ణయించబడ్డాయి. అతను 1/7 కోసం అనేక మందితో ఒక ఒడంబడికను ధృవీకరిస్తాడు. 7 మధ్యలో బలికి, నైవేద్యానికి ముగింపు పలుకుతాడు మరియు శాసనం చేయబడిన అంతం అతనిపై కుమ్మరించే వరకు అతను నాశనాన్ని కలిగించే అసహ్యకరమైన దాన్ని ఆలయ రెక్కపై ఏర్పాటు చేస్తాడు. విజన్ ఆఫ్ మ్యాన్ ఇన్ లినెన్. సైరస్ రాజుగా ఉన్నప్పుడు నేను టైగ్రిస్ అనే మహానది ఒడ్డున నిలబడి ఉన్నాను. నేను పైకి చూశాను మరియు నా ముందు నార బట్టలు ధరించి నడుము చుట్టూ శ్రేష్టమైన బంగారు బెల్టుతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని శరీరం క్రిసోలైట్లా ఉంది, అతని ముఖం మెరుపులా ఉంది, అతని కళ్ళు మండుతున్న జ్యోతులలా ఉన్నాయి, అతని చేతులు మరియు కాళ్ళు మండిన కంచు మెరుపులా ఉన్నాయి మరియు అతని స్వరం అనేక మంది శబ్దంలా ఉంది. దాని సందేశం నిజం మరియు అది ఒక గొప్ప యుద్ధానికి సంబంధించినది. భయపడకు డేనియల్. అవగాహన పొందాలని మరియు మీ దేవుని ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని మీరు నిర్ణయించుకున్న మొదటి రోజు నుండి మీ మాటలు వినబడ్డాయి మరియు నేను వాటికి ప్రతిస్పందనగా వచ్చాను. భవిష్యత్తులో మీ ప్రజలకు ఏమి జరుగుతుందో వివరించడానికి నేను వచ్చాను, ఎందుకంటే దర్శనం ఇంకా రాబోతోంది. నా బలం పోయింది మరియు నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. ఎంతో గౌరవించబడిన ఓ వ్యక్తి, భయపడకుము, నేను పర్షియా యువరాజుతో పోరాడటానికి తిరిగి వస్తాను. నేను వెళ్లినప్పుడు గ్రీస్ యువరాజు వస్తాడు. అయితే మొదట సత్యపుస్తకంలో ఏమి వ్రాయబడిందో నేను మీకు చెప్తాను. పర్షియాలో మరో ముగ్గురు రాజులు కనిపిస్తారు. ఆపై నాల్గవ రాజు అందరికంటే చాలా ధనవంతుడు. అతను తన సంపదతో అధికారం సంపాదించినప్పుడు అతను గ్రీసు రాజ్యానికి వ్యతిరేకంగా అందరినీ కదిలిస్తాడు. అప్పుడు ఒక గొప్ప రాజు ప్రత్యక్షమవుతాడు. అతను గొప్ప శక్తితో పరిపాలిస్తాడు మరియు తన ఇష్టానుసారం చేస్తాడు. అతను కనిపించిన తర్వాత అతని సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయబడుతుంది మరియు స్వర్గం యొక్క నాలుగు గాలుల వైపుకు విభజించబడుతుంది. అది అతని వంశస్థులకు వెళ్లదు లేదా అతను ప్రయోగించిన అధికారాన్ని కలిగి ఉండదు, ఎందుకంటే అతని సామ్రాజ్యం నిర్మూలించబడుతుంది మరియు ఇతరులకు ఇవ్వబడుతుంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: డేనియల్ కళ పర్షియా యొక్క సైరస్ రాజు యొక్క మూడవ సంవత్సరంలో లేదా క్రీపు 534లో అతను పాలించడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉండగా ఆ ముగ్గురిలో మొదటివాడు అయి ఉండాలి. అతనిని అనుసరించే ఇద్దరు కాంబిసెస్ 530 నుంచి 522 వరకు బీసీ మరియు డారియస్ హిస్టాస్పెస్ 522 నుంచి 486 వరకు బీసీ. నాల్గవది జర్క్సెస్ 486 నుంచి 465 వరకు బీసీ. పెర్షియన్ రాజులలో అత్యంత ధనవంతుడు మరియు అత్యంత శక్తివంతమైనవాడు బహుశా బుక్ ఆఫ్ ఎస్తేర్ యొక్క అహస్వేరస్. అతను గ్రీస్పై దండెత్తాడు కాని సలామిస్లో ఓడిపోయాడు 480 బీసీ. ఇది ఏ విధంగానూ పర్షియన్ సామ్రాజ్యం అంతం కాదు, కాని దానిని క్షీణించి గ్రీస్ను అధిరోహణలో ఉంచింది. చివరకు 330లో పర్షియా గ్రీకు రాజు అలెగ్జాండర్ ది గ్రేట్కు పడిపోయే వరకు సెసిల్ రైట్ రాసిన బుక్ ఆఫ్ డేనియల్ నుండి. వ్యాఖ్యలను ముగించండి. ఎండ్ ఆఫ్ టైమ్స్. ఆ సమయంలో మీ ప్రజలను రక్షించే గొప్ప యువరాజు మైఖేల్ లేస్తాడు. దేశాల ప్రారంభం నుండి అప్పటి వరకు జరగని కష్టాల సమయం ఉంటుంది, కాని ఆ సమయంలో మీ ప్రజలు, పుస్తకంలో ఎవరి పేరు వ్రాయబడిందో ప్రతి ఒక్కరూ పంపిణీ చేయబడతారు. భూమి యొక్క ధూళిలో నిద్రించే అనేక మంది మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, మరికొందరు అవమానానికి మరియు శాశ్వతమైన ధిక్కారానికి. అయితే మీరు డేనియల్ ముగింపు సమయం వరకు స్క్రోల్ యొక్క పదాలను మూసివేసి ముద్రించండి. నా ముందు మరో ఇద్దరు నిలబడి ఉన్నారు. ఒకరు నది ఒడ్డున మరియు మరొకరు ఎదురుగా ఉన్నారు. వారిలో ఒకరు నదీజలాలపైన ఉన్న నారబట్టలు ధరించిన వ్యక్తితో, ఈ ఆశ్చర్యకరమైన విషయాలు నెరవేరడానికి ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఇది ఒక సమయం సార్లు మరియు సగం సమయం కోసం ఉంటుంది. పవిత్ర ప్రజల శక్తి చివరకు విచ్ఛిన్నమైనప్పుడు ఇవన్నీ పూర్తవుతాయి. నేను విన్నాను కాని నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అడిగాను, నా ప్రభువా, వీటన్నింటికీ ఫలితం ఎలా ఉంటుంది? అతడు, దానియేలు, నీ దారిన వెళ్ళు, అంత్యకాలము వరకు మాటలు మూసి వేయబడి సీలు వేయబడియున్నవి అని జవాబిచ్చెను. డేనియల్ నుండి ముఖ్య అంశాలు. డేనియల్ తనను తాను అపవిత్రం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. బాబిలోన్తో మొదలై 4 భూరాజ్యాలు ఉంటాయని స్వర్గపు దేవుడు రాజుకు వెల్లడించాడు. 4వ రాజ్యం సమయంలో స్వర్గపు దేవుడు తన ఆధ్యాత్మిక రాజ్యాన్ని ఎప్పటికీ నాశనం చేస్తాడు. ఎల్లప్పుడూ తనను తాను రక్షించుకోలేడు లేదా రక్షించుకోలేడు, కాని దేవుడు అలా చేయగలడు. మిమ్మల్ని మీరు వినయం చేసుకోండి, సరైనది చేయడం ద్వారా మీ పాపాలను త్యజించండి. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోకపోతే లేదా దేవుణ్ణి గౌరవించకపోతే మీరు కోరుకున్నట్లు కనిపిస్తారు మరియు మీ చర్యల యొక్క పరిణామాలను అనుభవిస్తారు. దేవుని లేదా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించే మనిషి యొక్క చట్టాలకు మీరు లొంగిపోకూడదు. మనుష్యకుమారునికి అధికారం, మహిమ మరియు సార్వభౌమాధికారం ఇవ్వబడింది మరియు అతని రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. మన ప్రభువు తాను చేసే ప్రతి పనిలో నీతిమంతుడు. దేవుని పిల్లలలో ఒకరు అవగాహన పొందేందుకు తన మనస్సును ఏర్పరుచుకుని దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నప్పుడు అతను వినబడతాడు. జీవితపు గ్రంథంలో వ్రాసిన ప్రతి ఒక్కరి పేరు హెవర్కు అందజేయబడుతుంది. చేర్చని వారు శాశ్వతమైన శిక్ష కొరకు సాతానుకు అప్పగించబడతారు. పుస్తకంలో వ్రాయబడని వారు నిత్య అవమానానికి మరియు అవమానానికి గురవుతారు. మళ్లీ ఒక వ్యక్తి అవగాహన పొందాలని మరియు మీ దేవుని ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని తన మనస్సును నిర్ణయించినప్పుడు మీ మాటలు వినబడ్డాయి.